రెండో వచనం ప్రకటన గ్రంథం 2:11 చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఇంకొకసారి చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వకృపలకు ఆధారభూతుడా, నమ్మదగిన దేవ, నీ బంగారు పాదాలకు, ఉన్నతమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ మాసం అంతట్లో కూడా ఈ ఆఖరి దినం వరకు ప్రభా మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడి సజీవు లెక్కలో ఉంచిన నీ ప్రేమ అంతటిని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ గణపరుస్తూ ఉంటున్నాను. మీరు భూమి మీద మమ్మల్ని ఉంచినటువంటి ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు. లోకము నుండి, పాపము నుండి, శపితమైన స్థితి నుంచి మమ్మల్ని తప్పించి మీ స్వకీయ సంపాద్యంగా అంగీకరించి దేవా ఈ రీతిగా మమ్మల్ని కొనసాగింప చేస్తున్న నీ ప్రేమకై వందనాలు నాయన. మరి ఈ ఉదయకాల సమయమందు నీ ప్రజల ఎదుట నిలవబడటానికి నాకైతే అర్హత యోగ్యత జ్ఞానం లేదు, కానీ మీరు నిలవబెట్టారు. అందుని బట్టి స్తుతిస్తుంటున్నాను. ఆత్మదేవ, మీ ఆత్మతో నన్ను నింపి, నన్ను పవిత్రపరిచి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు చేసి ప్రభా నాకు మాకు కావలసినటువంటి వర్తమానమును మీ పరలోకము నుండి విడుదల చేయమని దేవా. మరి ఎలాంటి ఆయన అననుకూలత కలగకుండా వైఫై ద్వారా కానీ ఏ పరిస్థితి కూడా ప్రభా ఆటంకం కలగకుండా ఉండునట్లు సహాయము చేయమని దేవా. ఆది అంతా మీరుండి నడిపించమని అపాత్రురాలనైన నన్ను నీ శిలోచాటన మరుగుపరిచి నీ రక్త ప్రోక్షణతో కడిగి పవిత్రపరచమని సమస్త మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నన్ను నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. మరొకసారి మరి మనము ఈ ఉదయకాల సమయమందు మనకిచ్చినటువంటి వాక్య భాగము, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. మరి ఈ లోక యాత్రలో మనల్ని రక్షించుకున్నటువంటి దేవుని కొరకు మనం జయ జీవితం కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ ఉద్దేశం. అందునిమిత్తమే ఈ రీతిగా మనల్ని వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఆయన మనల్ని కొనసాగింప చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మరి ఈ లోకం మట్టుకు మనం క్రైస్తవులుగా ఉంటే ఆ రెండవ మరణం వలన హాని చెందేవారంగా ఉంటున్నాం, అగ్నిగుండంలో నరకానికి పాత్రులుగా ఉంటున్నాం. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మన జీవవాక్యాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనకి బైబుల్ గ్రంథంలో ఏ విషయంలోనైనా మాదిరి మనకి ఒకటే. ఏంటి అది అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, మాదిరి మనకి ప్రభువుల వారే అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:10 మనం చూసినట్లయితే 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మన జయ జీవితానికి మాదిరి ఎవరు అని మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన ప్రభువుల వారే మనకి మాదిరి. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఆయన మరి శరీరాకారంతో ఈ లోకానికి పంపించబడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో మానవునిగా మరి ఏ విషయంలో కూడా పాపం చేసినటువంటి వ్యక్తిగా లేడు. అంతేకాదు ఎంతో జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన మనల్ని కూడా ఆదేశిస్తున్నాడు, మనల్ని కూడా కోరుకుంటూ ఉన్నాడు. కనుక మన జీవితంలో రక్షించబడినటువంటి మనము జయ జీవితం కలిగి ఉండాలి, లేకపోతే మనము ఆ యొక్క రెండవ మరణానికి పాత్రులమవుతాము అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. సరే, అసలు ఎందుకు ఈ జయ జీవితం అని మనం చూసినట్లయితే మనకు తెలుసు ఆది కాండంలో మరి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని నిర్మించుదాము అని ఆయన మరి ఆయన పోలికలో నరుని చేశాడు. కారణం ఏంటి అంటే ఆయన్ని మహిమపరచాలని, ఆయనతో సహవాసం చేయాలన్నది దేవుని యొక్క ముఖ్య సంకల్పం, ఆయన ఉద్దేశం. అయితే మనకు తెలుసు ఆది మానవుడు మరి ఆజ్ఞాతి క్రమము ద్వారా మరి ఆ యొక్క పాపాన్ని పాపము లోకమునికి సంప్రాప్తం చేశాడు. చూడండి, మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, 12వ వచనంలో, క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఈ యొక్క మరణం అందరికీ సంప్రాప్తం అవటానికి కారణము ఆది మానవుడుగా మనకు వాక్యం సెలవిస్తుంది. అయితే మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వాక్యం సెలవిస్తోంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనం ఆ విషయం చూడగలుగుతాం. ఎందుకు జయ జీవితం మనం కలిగి ఉండలేకపోతున్నాము అని మనం చూసినట్లయితే, ఈ యొక్క శరీరాశ, నేత్రాశను బట్టి, జీవపు డంబాన్ని బట్టి మనకు జయ జీవితం కలగట్లేదు. అనేక సార్లు మనం తప్పిపోతూ ఉన్నాం, అనేక సార్లు జారిపోతున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట ఉంది, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కనుక మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆశల వలన జయ జీవితం మనం జీవించలేకపోతున్నాం. అనేక సార్లు మనం జీవించాలి అని ఆశించినప్పటికీ కూడా మనం తప్పిపోతున్నాము అనేది వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి మరి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నారు, దేవుడి నుంచి వేరైపోతున్నారు. రక్షించబడ్డాము అని చెప్పినప్పటికీ కూడా, దేవుడు ఆయన మనల్ని రక్షించినప్పటికీ కూడా అనేక సార్లు జారిపోయేటువంటి అనుభవాలు మనకు ఉంటున్నాయి. ఎవ్వరు కూడా మరి మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము అని చెప్పటానికి వీలు లేదు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయనను మనం ఆశ్రయించడం ద్వారా, ఆయన మీద ఆధారపడటం ద్వారా, ఆయనని నమ్ముకొనటం ద్వారా మనము జయ జీవితం కలిగి ఉంటాము అనేది వాక్యం సెలవిచ్చేటువంటి సత్యం. ఎందుకు ఈ జయ జీవితం మనం జీవించలేకపోతున్నాము అని మనం చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందుకు మనం జయ జీవితం కలిగి ఉండట్లేదు అంటే, మనం మన మంటి దేహం, మన శరీరము ప్రతి నిమిషము అనేక సార్లు దేని మీద మనసుంచుతామంట, శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు. ఏంటది అంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. మరి యేసు ప్రభులు వారే ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక మరి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం, శరీరానుసారమైన మనస్సు జయ జీవితానికి ఆటంకం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఈ యొక్క మనస్సుని ఎలాగో మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. అనేక సార్లు మనం అనుకుంటాం, నేను ఇదిగో ఈ యొక్క బలహీనత నుంచి నేను విడిపించబడాలి. 31st నైట్ డిసెంబర్, ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ 31st నైట్ అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం, అనేకమైనటువంటి ఒప్పందాలు దేవుని సన్నిధిలో మనం చేసుకుంటాం. ప్రభువా, ఈ ఇదిగో ఇంకొక సంవత్సరాన్ని నాకు ఇచ్చావు, నూతన సంవత్సరంలోకి వెళ్తున్నా, మరి ఈ సంవత్సరం ఎలాగైనా నా కోపాన్ని విడిచిపెట్టాలా, మరి నేను అందరితో సమాధానంగా ఉండాలి, సకాలానికి మందిరానికి వెళ్ళాలి, అన్ని కార్యక్రమాలకు పాల్గొవాలి, అన్నిటిలో నీ పని నేను మరి చెయ్యాలి. ఎన్నో తీర్మానాలు, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. అయితే మనము అవి నెరవేర్చలేం. కొద్ది దినాలు చేయగలం, కొద్ది దినాలు ఎంతో మరి నేను దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాను కదా అని మరి ఎంతో మరి పట్టుదలగా చేయగలం. అయితే తర్వాత మనం ఓడిపోతూ ఉంటాం. ఎందుకు అంటే, మన శక్తి, మన బలము, మన జ్ఞానము మీద మనం ఆధారపడితే ఎప్పుడు కూడా ముందుకి సాగలేం. ఎందుకంటే మనలో నివసించుచున్నటువంటి దేవుని ఆత్మ మీద మనం ఆధారపడితే, దేవుని మీద ఆధారపడితే మనం ఏదైనా చెయ్యగలము అనేది మనం గ్రహించాలి. అనేక సార్లు మనం చేస్తాం కానీ అటువంటి తీర్మానాలు మనము నిలిచి ఉండలేని దినాలు పరిస్థితులు ఎన్నో ఉన్నాయని మన జీవితంలో మనకు తెలుసు. కనుక మరి శరీరానుసారమైనటువంటి మనస్సు జయ జీవితాన్ని ఇవ్వలేదు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు మాత్రమే మరి ఆ యొక్క జయ జీవితాన్ని మనకి అనుగ్రహిస్తుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించినట్లయితే శరీరాశని, నేత్రాశను, జీవపు డంబాన్ని ప్రేమిస్తే మనం జయ జీవితం కలిగి ఉండలేం. రెండవదిగా మనం చూస్తే శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్న మనం జయ జీవితాన్ని కలిగి ఉండలేం. ఇంకొకటిగా మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4 ఇక్కడ ఒక మాట అంటాడు యోహాను భక్తుడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ మరి రెండవ మరణానికి అపజయ జీవితానికి జయ జీవితం కలగకుండా చేసేటువంటి ఇంకొక గుణం ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అని చెప్పాడు. మొదట్లోనే మరి హవ్వ ఏం చేసింది? ఆజ్ఞని అతిక్రమించింది. దేవుడు చేయొద్దన్న పని చేసింది. పాపంలో ఆది మానవుడు పడిపోయాడు, మనము చూసాం. కనుక ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా మనము జయ జీవితాన్ని కలిగి ఉండము, తద్వారా రెండవ మరణం మనకు ప్రాప్తిస్తుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మన జీవితంలో ఏదైనా మనం అనుకుంటాం ఏ పాపము లేదు అని మనం అనుకుంటాం, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే పాపము లేదని మీరు చెప్పుకుంటే మీరు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే అని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం? ఒకటి, దేవుడు చెప్పింది చేయకపోవటం పాపమే. దేవుడు వద్దు ఇది చెయ్యొద్దు అన్నది చేసినా కూడా పాపమే, చెయ్యమన్నది చేయకపోవటం కూడా పాపమే అని వాక్యం మనకు సెలవిస్తుంది. చాలా సార్లు మనము మరి చెయ్యమన్నది చెయ్యము, చెయ్యొద్దు అన్నది చేయటానికి మనం వేగిరు పడుతూ ఉంటాం. అదే శరీరం, అదే శరీర సంబంధమైనటువంటి ఆశలు. కనుక మరి వీటన్నిటిని కూడా జయించాలి అంటే మనకి దేవుని కృప ఎంతో అవసరము అనేది వాక్యం సెలవిస్తుంది. అదే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5:17 కూడా ఒక మాట ఉంది. 5:17 ఇక్కడ ఏమంటాడంటే దేవుని 5:17 సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కానీ పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడు. ఇక్కడ మనం చూస్తే ఎలాగూ మనం పాపము చేయలేము అంటే దేవుని మూలముగా మనం పుట్టాలి, అప్పుడే మనం పాపాన్ని జయించగలం, జయ జీవితం మనం కలిగి ఉంటాం అనేది వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా మనము జయ జీవితం మనలో జీవించకపోవటానికి మనకి అడ్డుగా ఉండేది ఏది? చేయకూడదు చేసి మనము తప్పించబడతాము, ఆ యొక్క పాపం నుంచి జయ జీవితంలోనికి మనం రాగలం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనం చూసాం ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని మూలముగా పుట్టినప్పుడు మాత్రమే మనం పాపాన్ని చేయము, జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాము అంటున్నాడు. మరి సకల దుర్నీతి కూడా పాపమే అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 14:15 ఒక మాట రాయబడింది. యాకోబు రాసినటువంటి పత్రిక 14:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ ఇంకొకటిగా మనం చూస్తే ప్రతివాడు ఏమంట? స్వకీయమైనటువంటి దురాశ, స్వకీయమైనటువంటి దురాశ చేత కూడా మరి పాపానికి ఏడవబడుతున్నాడు, శోధించబడుతున్నాడు, తద్వారా రెండవ మరణం సంప్రాప్తమవుతుంది, జయ జీవితం కలిగి ఉండడు. 15:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ యొక్క దురాశ ద్వారా ఏమవుతుంది? మరి పాపం మనలోకి వస్తుంది. ఈ పాపము ద్వారా మనము మరణానికి పాత్రులము అని వాక్యం సెలవిస్తుంది. మరి స్వకీయమైనటువంటి దురాశ, స్వకీయమైనటువంటి ఆ దురాశ చేత అనేక సార్లు మనం నష్టపోతాం. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, మరి చూడండి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. అంటే 2వ మరణానికి మనం పాత్రులమై ఉన్నాం. దేని చేత? మరి శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ. మరి రక్షించబడినప్పటికీ కూడా మరి ఇవి మనం కలిగి ఉంటే 2వ మరణానికి మనము పాత్రులము అని వాక్యం మనకు సెలవిస్తుంది. వీటన్నిటి నుంచి మనం జయ జీవితం కలిగి ఉండాలి అనేది వాక్యం మనతో మాట్లాడేటువంటి సత్యం. అయితే ఇవన్నీ పోవాలి అంటే మనం ఏం చేయాలి అని మనం గనక చూసుకున్నట్లయితే, అదే యోహాను రాసినటువంటి 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను రాసినటువంటి 1వ అధ్యాయం 5వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియు లేదు, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయు వాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు. అయితే మరి జయ జీవితం మనం కలిగి ఉండాలి అంటే పాపాలను తీసివేసేటువంటి ఆయన యందు మనము నిలిచి ఉండాలి, ఆయనను మనము ఎరగాలి, ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ప్రతి నిమిషం కూడా మరి ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జయ జీవితం కలిగి ఉన్నాడు, ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి ఇవ్వాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎవరైనా ఒక అప్పే చూడండి, 1 లక్ష రూపాయలు అప్పడిగారు, మన దగ్గర ఉంటేనే మనం ఇవ్వగలం, లేని మనం ఇవ్వలేం. అదే రీతిగా ప్రభు ఆయన పాపాలను తీసివేసేదానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, జయ జీవితం కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన మాత్రమే మనల్ని జయ జీవితంలో నడిపించటానికి ఆయన యోగ్యుడు, అర్హుడు. ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి, అప్పుడు మాత్రమే మనం జయ జీవితం కలిగి ఉంటాము అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా మనం గనక చూసినట్లయితే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చూడండి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12లో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎప్పుడైతే మనము ఆయన యందు నమ్మిక ఉంచుతామో, ఆయనలో మనం నిలిచి ఉంటామో, ఆయన ద్వారా మాత్రం మనం రక్షించబడతాము, రక్షణలో కొనసాగుతాం, రక్షణలో మనం ఎదుగుతాం, రక్షణలో మనం నిలిచి ఉంటాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు పొందుకున్నటువంటి రక్షణను ఎట్లా కాపాడుకోవాలంట, భయముతో వణుకుతో మనం కాపాడుకోవాలి. ఈ 2వ మరణాన్ని నుంచి మనం తప్పించబడాలి, అంతము వరకు మనం కొనసాగాలి అని మనం అనుకుంటే మనకిచ్చినటువంటి ఆ రక్షణను మనం భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. చాలా సార్లు మనం అనుకుంటాం రక్షించబడ్డాంలే, మనము మరి 3 సార్లు ప్రార్థనకి వెళ్తున్నాం, 3 సార్లు ప్రార్థనలో ఉంటున్నాం, మరి వాక్యం అంతా మనకు తెలుసు, వాక్యాన్ని బాగా పటిష్టం బాగా నేర్చుకున్నాం అని చాలా సార్లు శత్రువు సాతానుడు మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు. కానీ అది కాదు, ఎంత వాక్యం తెలిసినా ఆ వాక్యం నీ హృదయంలో కార్యం చేయకపోతే, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం నాలో మీలో లేకపోతే మనము పడిపోయేటువంటి అవకాశం ఉంది. మనకు తెలుసు మరి మనము వాక్యాన్ని కీర్తనల గ్రంథంలో కూడా అంటాడు కదా, యవనుల గురించి రాస్తూ, వాళ్ళు పాపము చేయకుండా, అంటే యవనులే కాదు ప్రతి ఒక్కరు కూడా పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. యవనులు దేని చేత తమనాడత. అక్కడ యవనులు అని స్పెసిఫిక్ గా పెట్టాడు, కానీ ప్రతి ఒక్కరం కూడా యవనస్తులే కాదు. ఈ దినాల్లో ఎవరు చూసినా మరి లోకాన్ని మనం చూస్తున్నాం, ఎన్ని అరాచకాలు మనం వింటూ ఉంటాం. అయితే ఎందుకు? కారణం ఏంటంటే దేవుని భయం లేదు, దేవుని వాక్యం లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు. అందుచేత వాళ్ళు ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారు. అయితే రక్షించబడినటువంటి వ్యక్తులు కూడా మరి అటువంటి ఘోర పాపాలు కాదు, కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపం అని వాక్యం సెలవిస్తుంది. ఆ పాపాల ద్వారా కూడా మరి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నాడు. చాలాసార్లు మనల్ని అపవాది మోసం చేస్తూ ఉంటాడు, నేనేం పాపం చేయలేదు, నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానని చాలాసార్లు మనం భ్రమపడుతూ ఉంటాం. అయితే వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఏ విషయంలో మనం తక్కువగా ఉన్నామో మనకి తెలియచేయబడుతుంది. అందుకే ఎందుకు దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడంటే వాక్యం ద్వారా మనము నడిపించబడాలి. వాక్యము మనకి ఒక అద్దం లాంటిది, మనలో ఉండేటువంటి ఆ మస్టు ఆ యొక్క మచ్చలు డాగులు అవన్నీ కూడా వాక్యంలోనే కనబడతాయి, వాక్యపు వెలుగులోనే మనం చూడగలం. తద్వారా సమకూర్చుకోవటానికి ఆయనను ఆశ్రయించగలం, సమకూర్చుకోవటానికి ఆయనని ఆశ్రయించగలం. మనస్వశక్తి కాదు, ఆయనని ఆశ్రయ ప్రభువా, నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ బలహీనత ఉందయ్యా, నేను తీసుకోలేకపోతున్నా అయ్యా, నన్ను నడిపించు, తీసేయ్యా, నన్ను నడిపించయ్యా అని ఆయన్ని ఆశ్రయిస్తా. ఎందుకు? ఆయన జయశీలుడు, ఆయన జయించినటువంటి గొప్ప దేవుడు, ఆయన మాత్రమే మనకి చెయ్యగలడు. అందుకని మనము ఆయనను ఆశ్రయించడం ద్వారా మనము నడిపించబడతాం. అందుకే ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు అనమాట, అపొస్తల కార్యం 4:12 ఆయన వలననే రక్షణ, ఆత్మీయ రక్షణ కానీ భౌతికమైనటువంటి రక్షణ కానీ పాపము నుంచి మనం విడిపించబడటం కానీ ఇవన్నీ కూడా ఆయన ద్వారానే మనకి కలుగుతుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే సామెతలు 10:2 కూడా అంటాడు, నీతి మననము మరణము నుండి రక్షించును అంటాడు. సామెతల గ్రంథంలో 10:2 నీతి మరణము నుండి రక్షించును. మరి ఎవరు? ఆయనే నీతిమంతుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. కాబట్టి నీతిమంతుడైన దేవుణ్ణి, జయశీలుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా, మనం ఆయన్ని నమ్ముకొనటం ద్వారా, మన ప్రతి చర్య ఆయనకు అప్పగించడం ద్వారా మనల్ని ఆయన నడిపించే దేవుడు. మనల్ని లోకము నుండి మరి పాపము నుండి శపితమైనటువంటి స్థితి నుంచి తప్పించాడు ఒకసారి. అయితే ఈ జీవిత యాత్రలో మనం కొనసాగాలంటే, ఆ రెండవ మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే, ఆ విషయంలో కూడా మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి అనేది వాక్యం మనకు సెలవిచ్చేటువంటి సత్యం. మన దైనందిన జీవితంలో అనేక సార్లు మనం మన స్వనీతిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనము గర్విస్తూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. అయితే అవన్నీ కూడా వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలము అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. రోమీయులకు రాసినటువంటి 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. ఇక్కడ మనము నీతిమంతులుగా ఎట్లాగూ చేయబడతాం? విశ్వాస మూలమున, ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా. ఇందాక చెప్పా, మన స్వశక్తి చేత కాదు, మన జ్ఞానం చేత కాదు, మన అధికారం చేత కాదు, మన యొక్క స్తోమత ఆర్థిక స్థితులను బట్టి మనం జయించలేము. విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసమునకు కర్తయ్య అయినటువంటి ఆయన మీద ఆధారపడటం ద్వారానే మనం జయ జీవితం కలిగి ఉంటాం. ఉదయమున లేగానే ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి, ప్రభువుకి మన స్థితి అంతా కూడా తెలియచేసుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని జయ జీవితంలో, ప్రభువా మరి ఈ దినమంతా కూడా నేను జయ జీవితం కలిగి ఉండాలి. చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించి బయట వస్తామో అప్పుడే మనకి ఏదో ఒక శోధన వస్తుంది. అప్పుడే మనం చిన్న చిన్నయ్య, నేను ఏదో పెద్ద పెద్దయ్య నేను చెప్పట్లేదు, చిన్న చిన్న విషయాల్లోనే మనము తప్పిపోతూ ఉంటాం. కనుక ఆయనని మనము ఎప్పుడైతే మనము ఆయనకి అప్పగిస్తామో, ఆయన ఆ శోధన నుంచి, ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి అనుభవం కలిగి ఉండాలి, విశ్వాసం, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. నా దేవునికి నేను ఈ పని అప్పగించా, ఇదిగో నా స్థితి, నా బలహీనత ఆయనకు అప్పగించా, ఆయన నడిపిస్తాడు అని మనం ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మన దైనందిన జీవితంలో మనం జయ జీవితం కలిగి ఉండాలి అంటే ఇవన్నీ కూడా విశ్వాసము, మరి రక్షించబడటం, ఆయన యందు మనం ఆధారపడటం, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము జయ జీవితం కలిగి ఉంటాం. మనము రెండు విషయాలు మనం చూసుకున్నాం, ఎందుకు జయ జీవితం లేకుండా నష్టపోయారు, ఎందుకు జయ జీవితం కలిగి ఉన్నారు అనేది మనం చూసుకున్నట్లయితే యెహోషువా గ్రంథంలో 6వ అధ్యాయము మనం చూస్తే, యెహోషువా ఆరో అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మరి దేవుడు ఎరికో పట్టణాన్ని, ఆ శపితమైనటువంటి ఆ పట్టణాన్ని మరి పట్టుకోవాలి అని మరి ఇజ్రాయేలీలు అనుకున్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిస్తున్నాడు, ఒక ప్రణాళికను ఇస్తూ ఉంటున్నాడు. చూడండి 6వ అధ్యాయం, ఆ కాలమున ఇస్రాయేలీలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లా నేను, చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయుచూ రావలను. ఇక్కడ మనం చూస్తాం ఎరికో పట్టణాన్ని పట్టుకోవాలి, దాని ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీకు ఆ పట్టణాన్ని నేను అప్పగిస్తాను, నువ్వు ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్రణాళిక, ఒక ఆయన ఒక విధి చెప్తున్నాడు, ఒక ఆజ్ఞను అప్పగిస్తున్నాడు. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను, అలాగూ 6 దినములు చేయచ్చు రావలను. 7గురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నోదవలను, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక పద్ధతి చెప్తున్నాడు, ఈ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి అని ఆ యొక్క యాజకులకు చెప్తున్నాడు, యెహోషువాకు చెప్పాడు, యెహోషువాని యాజకులకు అప్పగించాడు. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జయ జీవితం కలిగి ఉండాలి అన్నప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు ఒక పద్ధతి మనకు చెప్తాడు, ఒక నియమాన్ని మనకు చెప్తాడు, ఆ నియమ ప్రకారం మనం జీవించినట్లయితే జయ జీవితం. ఇక్కడ కూడా వీళ్ళకి ఒక నియమం చెప్పాడు, ఒక ప్రణాళిక చెప్పాడు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండండి, ఒకరోజు పట్టణమును ఆవరించి ఒక్క మారు దాని చుట్టూ తిరగండి, అదేవిధంగా 6 దినాలు చేయండి, తర్వాత 7గురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని ముందుగా నడవండి, 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరగండి. ఒకవేళ దేవుడు చెప్పినట్టు చేయకుండా వీళ్ళు ఏదో తిరగమన్నాడు కదా అని తిరిగినట్లయితే ఆ ఎరికో గోడలు కూలుతాయా? కూలవు. ఇక్కడ మనం జయ జీవితం కలిగి ఉండాలంటే దేవుడు ఏమని ఆజ్ఞాపించాడో అది మనం చెయ్యాలి. ఇందాక మనం చూసాం ఆజ్ఞాతిక్రమమే పాపము అని చూసాం. మరి పాపం మనలో ఉన్నప్పుడు దేవుడు మన మనవి ఆలకించడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్షన్, మనం గ్రహించాల దాన్ని. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనం దేవుడు చెప్పిన మాటను మనం లక్ష్య పెట్టకుండా మనం ఏదో ప్రార్థన చేసుకుంటూ పోతాం, నాకు ఈ అక్కరుంది, ఇది ఉంది, అది ఉంది అని మనం ఏదో మొరపెడుతూ ఉంటాం, అది సఫలం కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఒక మాట పడేస్తాము, మన ఇష్టానుసారంగా మన ఆలోచన చొప్పున మనం నడుచుకుంటూ ఉంటాం, అది కూడా ఆయన దగ్గరికి చేరదు, ఆయన దగ్గర నుంచి మనకి జవాబు రాదు, ఆయన మనం జయ జీవితం కలిగి ఉండలేం. కాబట్టి ఇవన్నీ మనము గ్రహించాలి. మనము అవి గ్రహింపులో ఉన్నప్పుడు మాత్రమే అది చెయ్యగలమన్నమాట. ఇక్కడ మరి యెహోషువాకి దేవుడు చెప్పిన ప్రకారం, ఆ నియమ ప్రకారం వాళ్ళు చేస్తూ వచ్చారు. అందుకనే ఏం చేయగలిగారు, ఆ యొక్క ఎరికో గోడలు కూల్చబడుతూ వచ్చాయి. ఆ ఎరికో గోడలు మన జీవితాల్లో కూడా, మన పరిస్థితుల్లో, మన యొక్క అపజయ జీవితంలో మన గోడలు ఎందుకు కూలటం లేదు అంటే, మన పాపములు, చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఎందుకు మనలో కూలిపోవట్లేదు, ఎందుకు మనము విడిచిపెట్టలేకున్నాము అని మనం చూసినట్లయితే, ఆయన చెప్పిన రీతిలో మనం నడుచుకోవట్లేదు, అందుకే మనం చేయలేకపోతున్నాం. మనకు తెలుసు, మరి 5 రొట్టెలు 2 చేపల విషయంలో కూడా ఆ చిన్నవాని దగ్గర ఆ రొట్టెలు తీసుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళని వరుస క్రమంలో కూర్చుండబెట్టమన్నాడు. వరుస క్రమంలో వాళ్ళు కూర్చో, ఎంతమంది పురుషులే 5,000 మంది అన్నారు, మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో, స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు రాయబడలేదు, కానీ అందరినీ కూడా వరుస పంక్తులుగా కూర్చోబెట్టారు. ఎక్కడ జరుగుతుంది అద్భుత కార్యము అని మనం చూసినట్లయితే, దేవుడు ఏది చెప్తే అది చేసినప్పుడు మాత్రమే ఆ కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మరి దేవుడు చెప్పిన ప్రకారం వీళ్ళు నడిచారు కాబట్టి ఏం చేయగలిగారు? ఆ యొక్క పట్టణాన్ని ఏం యుద్ధం చేయలేదు, వాళ్ళతో ఏం యుద్ధం చేయలేదు, ప్రాణ నష్టం కలగలేదు, ఏం లే. ఆయన చెప్పినట్టు చేశారు. ఒకరోజు తిరగమన్నాడు, యాజకులను ముందుగా పెట్టమన్నారు, 7 మార్లు తిరగమన్నారు. ఆయన చెప్పినట్టు చేయటం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి అని వాక్యం మనకు సెలవిస్తోంది. కనుక మన జీవితంలో ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయనలో మనం నిలిచి ఉంటే మనము కూడా జయ జీవితం కలిగి ఉంటాం, ఆ 2వ మరణాన్ని నుంచి మనము తప్పించబడతామని వాక్యం మనకు సెలవిస్తోంది. అదే రీతిగా ఎందుకు మరి జయ జీవితం కలిగి ఉండలేదు అనేది కూడా మనం చూస్తే, ఈ యెహోషువా గ్రంథంలోనే మరి ఆ యొక్క మనం చూస్తే యెహోషువాలోనే 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆకానుని మనం గమనించగలం. ఆకాను ఏం చేశాడు? అదే ఇంతగా ఎరుషలేమును ఆ యొక్క ఎరికో గోడల్ని కూల్చగలిగినటువంటి ఈ ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి వీళ్ళు ఒక చిన్న పట్టణాన్ని పట్టుకొని జయించలేకపోతున్నారు. చూడండి, అదే యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా, మరి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మరి శపితమైంది ఏది కూడా మీరు ఆ యొక్క ఎరికో నుంచి మీరు తీసుకోపోవద్దు, అదంతా కూడా శాపగ్రస్తమైంది అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు దేవుడు, ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్ళు సరే తిరిగి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పురాన్ని, పట్టణాన్ని పట్టుకోవాలి. 3వ వచనంలో చూస్తే, హాయి పురమును వేగు చూచి యెహోషువా యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. ఇక్కడ ఏమో ఎరికో గోడల్నే పడగొట్టినటువంటి ఆ యొక్క గొప్ప శక్తి ఉన్నది అని వాళ్ళు అనుకొని, ఆ చిన్న పురము, ఆ చిన్న పట్టణాన్ని, కొద్దిగా ఉన్న జనం కలిగినటువంటి హాయిని కూడా జయించగలము అని వాళ్ళు అనుకొని వెళ్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలీలు అదే పౌరుషంతో వీళ్ళు వెళ్తున్నారు, దేవుడు మాతో ఉన్నాళ్లే, మరి ఎరికోనే మేము పడగొట్టాము, ఈ హాయి పట్టణం ఎంత, అది చిన్న పురమే కదా, కొద్ది మంది ఉండేటువంటి జనం కొద్ది మందే కదా అనేటువంటి ధైర్యంతో వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? అపజయం వచ్చింది. ఎంతమంది? 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ హాయి వారి ఎదుట నిలవలేకపోయారు. కారణం ఏంటి మనం చూసినట్లయితే, చూడండి ఇక్కడ యెహోషువా అయితే బట్టలు చింపుకుంటున్నాడు. 6వ వచనంలో యెహోషువా తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసు మీదట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను ఎందుకు దాటించుతివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు కదా. మరి యెహోషువా మొరపెడుతున్నాడు, మరి సాగిలు పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, అయ్యా ఎందుకు ఈ పని చేసావు, ఏంటి ఏంటి అని మనం కూడా చాలాసార్లు మరి మనలో దాచిపెట్టుకొని ఓ ఎంతో ప్రార్థన చేస్తాం, దానికి జవాబు రానే రాదు. ఇక్కడ యెహోషువ అయితే యెహోషువలో ఏం లేదు కానీ ఆయన మొరపెట్టండి, ఎందుకు ఇలాగ జరిగింది ఆయన అని ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, 9వ వచనంలో, కనానీయులను ఈ దేశ నివాసులందరినీ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఇక్కడ అంటున్నాడు, అయ్యా మరి నీ నామానికి అవమానం వస్తుందయ్యా, ఎందుకు ఇలాగ జరుగుతుంది అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యెహోషువతో ఇట్లా నేను 10వ వచనం, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఎందుకు అపజయం వచ్చింది, ఎందుకు హాయి పట్టణాన్ని పట్టుకోలేకపోయారు అంటే కారణం దేవుడు సెలవిస్తున్నాడు, యెహోషువకు అర్థం కావట్లేదు, ఎందుకు ప్రభువా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అమోరీయులు కనానీయులు వీళ్ళందరూ కూడా మరి నీ నామాన్ని చూడు వీళ్ళు జయజీతం కలిగి ఉండలేకపోయారు, జయించలేకపోయారు అనుకుంటారు కదా అని ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. ఇజ్రాయేలీలందరూ పాపం చేశారా అండి? ఇక్కడ మనం చూస్తే ఒకడే ఒకడు. ఇక్కడ మరి ఆ యొక్క అదంతా సారాంశం అంతా కూడా మనకి తెలుసు, అందరినీ నిలవబెట్టాడు. మనం చూస్తే చూడండి 14వ వచనం, ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు, అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల ప్రకారం దగ్గరికి రావలేను. యెహోవా సూచించు వంశముల కుటుంబముల ప్రకారం, ఇక్కడ మనం చూస్తే అన్ని వంశముల ప్రకారం గోత్రముల ప్రకారం అంతా కూడా నిలవబెట్టాడు అందరిలో. 20వ వచనం, ఆకాను యెహోషువ 18, అతడును అతని ఇంటి పురుషుల వరుసకు దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జరహు మనమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. ఒక్క వ్యక్తి ద్వారా ఏమంటున్నాడు దేవుడు, ఇజ్రాయేలీలు పాపము చేశాను, ఇజ్రాయేలీల పాపం వలన ఏం చేయలేకపోయారు వాళ్ళు, చిన్న పురమైనటువంటి హాయిని వాళ్ళు జయించలేకపోయారు. మనం అనుకుంటాం మరి మనం చేసేటువంటి పని ద్వారా మనకే నష్టం అనుకుంటాం, కానీ ఆ పని ద్వారా మనకి నష్టం, మన కుటుంబానికి నష్టం, మన సహవాసానికి నష్టం, మనము మన సార్వత్రిక సంఘానికి నష్టం. ఎంత నష్టమో చూడండి, ఇజ్రాయేలీలందరూ కూడా పాపం చేశారని చెప్పాడు. అంతేకాదు ఆ ఇజ్రాయేలీల్లో కొంతమంది చంపబడ్డారు, 36 మనుషులు హతము చేయబడ్డారు. కాబట్టి జయ జీవితం లేకపోవటానికి, జయించలేకపోవటానికి కారణం పాపం అని సెలవిచ్చాం. ఆకాను యొక్క పాపం, ఆకాను ఆశించాడు ఆ యొక్క శపితమైనటువంటి వాటిని దొంగిలించాడు, దాచిపెట్టుకున్నాడు, తద్వారా ఇజ్రాయేలీల ప్రజలకే నష్టాన్ని కలిగిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. విశ్వాసము ద్వారా మరి ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనల ద్వారా నడిపించబడినప్పుడు ఎరికో గోడలే కూల్చబడ్డాయి. అయితే ఆయన చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆ శాపగ్రస్తమైనది ఈ యొక్క ఆకాను తీసుకోవటం ద్వారా, ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ యొక్క జయ జీవితము లేకుండా పోయింది. అదే విధంగా మనం కూడా మనం వ్యక్తిగతంగా మనల్ని మనం ఆలోచించుకొని మనలో ఉండేటువంటి బలహీనతల విషయమై, మనలో దేవుడు చెప్పినటువంటి ఏది మనం ఆచరించలేకపోతున్నాము, ఆ నియమ ప్రకారం మనం జీవించలేకపోతున్నాము, అది మనం గ్రహించినట్లయితే మనం కూడా జయ జీవితం కలిగి ఉంటాము అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం చూసినట్లయితే మరి చూసాం జయ జీవితం లేకపోవటానికి కారణం ఏంటి, చూసాం 2 ఉపమానాలు మనం చూసుకున్నాం. అయితే జయ జీవితం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారు అనేది మనం చూస్తే, యోహాన్ రాసినటువంటి 5:4 విశ్వాసము ద్వారా మనం జయ జీవితం కలిగి ఉంటాము అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా అపొస్తల కార్యం 24:14-15 అపొస్తల కార్యం 24:14-15 మనం చూసినట్లయితే, 14:15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యందు మనం మొదటగా ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి, అంటే వాక్యాన్ని మనం నమ్మాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు మనం జయజీవితం కలిగి ఉంటాము అంటే వాక్యాన్ని నమ్మాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి మరి వాక్యమై ఉన్న దేవుణ్ణి యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు మనము జయజీవితం కలిగి ఉంటాము అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంలో ఈ జయ జీవితం కలిగినటువంటి వాళ్ళు ఏమి స్వతంత్రించుకుంటారు అంటే, ఇక్కడ మనకు ఈ ప్రకటన గ్రంథంలోనే మనకు చాలా రాయబడి ఉన్నాయి జయించేటువంటి వారి యొక్క లిస్టు, జయ జీవితం కలిగినటువంటి వాళ్ళు ఏమేమి స్వతంత్రించుకుంటారు అని. ఇక్కడ 7వ వచనంలో అంటాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడయ్యుండును. మనం చూసినట్లయితే జయ జీవితం మనం కలిగి ఉంటే ఆయన మనకి దేవుడుగా ఉంటాడు, మనము ఆయనకి కుమారులుగా ఉంటాము అని ఆయనే సెలవిస్తున్నాడు. మనం చాలా సార్లు అనుకుంటాం ఆయన మన దేవుడు, మేము ఆయన బిడ్డలము అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకో ఉన్నాము అని మనం భ్రమపడుతూ ఉంటాం. అందుకే అనేక సార్లు మన జీవితంలో నష్టాలు చవిచూస్తూ ఉంటాము అనేది వాక్యం మనకు సెలవిచ్చేటువంటి సత్యం. చూడండి, అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. కనుక మరి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు వ్రాయబడుతుంది. ఎవరి పేరు? జయించినటువంటి వారి పేరు. జయించినటువంటి వారి పేరు దాంట్లో రాయబడటం ద్వారా మరి ఆ జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. ఆ పరలోక పట్టణంలో ఆ యుగాయుగాలు ఆయనతో మనం ఉండేటువంటి అవకాశం ఉంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? అదే ప్రకటన 21:8లో ఆఖరిగా మనకు వాక్యంలో రాయబడి ఉంది, ఎవరెవరు మరి జయ జీవితం కలిగి ఉండరు, ఎవరు రెండవ మరణంలో పాలు పొందుతారు అంటే, అదే ప్రకటన 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. కనుక మన జీవితంలో ఇవేవైనా ఉన్నాయా? దేవుడు ఆజ్ఞాపించినవి మనం ఏదైనా చేయకుండా, చేయమన్నది చేయకుండా, చేయొద్దన్నది చేస్తూ మన జీవితంలో మనం కొనసాగుతున్నామా? అలాగూ మనం జీవించినట్లయితే ఆ యొక్క రెండవ మరణానికి మనం పాత్రులమవుతాం. మనకు తెలుసు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15లో అంటాడు కదా, ఈ లోకం మట్టుకు మనం క్రైస్తవులుగా జీవించితే ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని వాక్యం మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మనము జయ జీవితం కలిగి ఈ లోకాన్ని జయించాలి. శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయించి మరి ఆ యొక్క రెండవ మరణంలో పాలు పొందకుండా నిత్య జీవములో ఆయన కుమారులుగా మనకు ఆయన దేవుడుగా ఈ లోకంలో పరలోకంలో యుగాయుగాలు ఆయనతో ఉండాలన్నది ఆయన యొక్క ఆశ, ఆయన సంకల్పం. అందుకే దేవాది దేవుడైనటువంటి ఆయన తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనవలి ఆయన శరీరానుసారంగా ఈ లోకంలో జీవించినా కూడా ఏ పాపము లేనటువంటి ఆయనగా మరి మనకు మాదిరిగా దేవుడు ఈ లోకంలో మనకు ఆయన్ని ఉంచాడు. అంతేకాదు అనేక మంది మరి దైవ గ్రంథంలో భక్తులు కూడా మరి అటువంటి ప్రవర్తన కలిగి మనకి మాదిరి ఉంచిపోయారు. మనము కూడా అలాగూ జీవించాలన్నదే ప్రభు యొక్క ఆశ. అందుకే అనుదినము ముమ్మారు మనం దేవుని సన్నిధిలో దైవ వాక్యాన్ని వింటున్నాం. వాక్యము ద్వారా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం మరి దేవునికి అప్పగించుకోవాలి, మన బలహీనతలు ఆయనకు అప్పగించుకొని మనం ముందుకు సాగినట్లయితే మనం జయ జీవితం కలిగి ఉంటాం, ఈ రెండవ మరణాన్ని నుంచి తప్పించబడతామని ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అట్టి రీతిగా మనల్ని నడిపించి సదాకాలము ఆయనతో ఉండినట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునగాక. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించునగాక. ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ.